గురుదేవ మీ పాద పద్మములకు మరియు అమ్మగారి పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను గురుదేవ. మీరు అనుమతిస్తే కర్మ సిద్ధాంతాన్ని గురించి నాలుగు మాటలు చూద్దాం అనుకుంటున్నాను గురుదేవ, అది మీరు అవకాశం ఇస్తేనే. ముందుగా మన గురుదేవులు కర్మ సిద్ధాంతాన్ని ఒక ఉపమానంతో మొదలుపెట్టారు. మనకి రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తే అనుసరించే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పనిచేస్తాయి అని చెప్పారు. అలాగే ఈ రాజ్యాంగం మానవ నిర్మితం కాబట్టి ఇందులో పరిస్థితులకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి అని అని చెప్పారు. అయితే ఈ కర్మ సిద్ధాంతం అనేది భగవన్ నిర్మితము, ఇందులో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఇది భగవన్ నిర్మితం కాబట్టి సాక్షాత్తు మనుషులు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమి కీటకాలు, వృక్షాలు, చివరికి దేవతలైనా కూడా ఈ కర్మ సిద్ధాంతానికి బద్దలై ఉండవలసిందే అని తెలియజేశారు. ఈ కర్మ సిద్ధాంతం ఇంత అంత గట్టిగా ఉంటుంది. మరి శ్రీరాముని తండ్రి అని దశరథ మహారాజు కూడా పుత్ర వియోగంతోనే రామ రామ అంటూ మరణించడం జరిగింది, కనీసం ఆయనకు కూడా మినహాయింపు లేదు. అలాగే శ్రీకృష్ణ భగవాన్ తల్లిదండ్రులు అయినటువంటి దేవకి వసుదేవులు కూడా కారాగారస్థం తప్పలేదు. అలాంటిది కర్మ సిద్ధాంతం, ఎవరైనా దీన్ని అనుసరించి తీరవలసిందే, బదులై ఉండవలసిందే అని తెలియజేశారు. అలాగే కర్మ అంటే ఏమిటి, కర్మలో ఎన్ని రకాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. కర్మలో కర్మ అంటే ఈ దేహంతో చేసే ప్రతి పని కూడా ఒక కర్మగానే పరిగణించబడుతుంది. అంటే మనం నడుస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, పనిచేస్తున్నా, చెబుతున్నా, వింటున్నా, ఏ పని చేస్తున్నా కూడా, నిద్రపోతున్నా, అన్ని ఒక కర్మలుగానే పరిగణించబడతాయి. కర్మల్లో మూడు రకాలు ఉన్నాయి, ఆగామ కర్మలు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు అని మూడు రకాల కర్మలు ఉన్నాయి. ముందుగా ఆగామ కర్మ గురించి మనం తెలుసుకుందాము. ఈ ఉదాహరణ ఏంటంటే మనము చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. మనం అన్నం తిన్నాం అనుకోండి, ఆకలి తీరుతుంది, ముద్ద లోపలికి పట్టడంతో ఆకలి తీరిపోతా ఉంది. అలాగే మంచిది తాగామనుకోండి, దాహం తీరుతా ఉంది. అలాగే మనం ఎవరైనా ఎదురుగా ఉన్నవాడి మీద నింద వేస్తే అతను మనకన్నా బలం గలవాడైతే మనల్ని కూడా తిట్టమో కొట్టమో జరుగుతుంది. ఈ విధంగా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాలు ఇచ్చి మనల్ని ఫలితాలు జరుగుతుంది. ఇలాంటి కర్మల వల్ల మనకేమైనా ఇబ్బంది లేదు, నష్టం లేదు, అంతటితో ఆ కర్మ రద్దయిపోతుంది కాబట్టి, ఎందుకంటే ఫలితాన్ని కూడా అనుభవించాం కాబట్టి తర్వాత ఆ కర్మ ఫలితం అనిపించేదే ఉండదు అని తెలియజేశారు. అలాగే కొన్ని కర్మలు మాత్రం వెంటనే ఫలితాలు రాకుండా తర్వాత వచ్చే ఫలితాలు వచ్చే కర్మలు కొన్ని ఉంటాయి. అవేంటంటే మనం యజ్ఞ యాగాదులు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, దైవ కార్యాలు చేస్తాం, పరోపకారం చేస్తాం, ఇవన్నీ చేస్తాం, అవి వెంటనే ఫలితాలు రాకుండా తర్వాత ఎప్పుడో ఫలితాలు అనుభవించడం జరుగుతుంది. అలాగే లౌకికంగా చూసుకున్నా కూడా మన పిల్లవాళ్ళు పరీక్షలు రాస్తారు, పరీక్షలు రాస్తే ఇవాళ పరీక్షలు రాయటం అనే కర్మ చేస్తే ఓ నెల రోజులకో 15 రోజులకో రిజల్ట్స్ అందుకుంటాము, అప్పుడు ఫలితం అప్పుడు మన ఫలితం వస్తుంది. ఇలాంటి కర్మలు ఇప్పుడు ఈ జన్మలో కొన్ని అనుభవించడం జరుగుతుంది. అనుభవించిన పోను మిగతా కర్మల్ని ఈ దేహం సాధించిన తర్వాత ఈ జీవుడు అంటే మానవ శరీరం మూడు దేహాల మూట, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరం అంటే ఈ కనిపించే దేహము, కారణ శరీరం అంటే కర్మఫలాలు కర్మఫలాలు, సూక్ష్మ శరీరం అంటే జీవుడు అంటే మనసు, కారణ శరీరం అంటే కర్మఫలాలు వాసనలు. అయితే ఈ దేవుడు ఈ జీవుడు ఈ దేహాన్ని సాధించిన తర్వాత అంటే దేహం దేహానికి మరణం సంభవించిన తర్వాత ఈ ఇందులోంచి బయటకు వెళ్ళిపోతాడు. జీవుడు బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఆ ఈ దేహాన్ని తీసుకెళ్తారు, శ్మశానాన్ని తీసుకెళ్ళి కాల్చేస్తారు, 2 కిలోలు బుడిద అయిపోతుంది. అంటే 70 కిలోల శరీరం కాస్త 2 కిలోలు బుడిద అయిపోతుంది, అంతటితో ఇంకా దేహం పని అయిపోతుంది. ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోయిన సూక్ష్మ శరీరం అంటే మనసు, ఆ మనసు వెంటనే ఈ కర్మఫలాల మూట వాసనలు కూడా ప్రయాణం చేస్తాయి, సూక్ష్మంగానే ఉంటాయి కాబట్టి ఆ జీవుడు అంటే ప్రయాణం చేస్తాయి. వాసన కర్మఫలాలు అంటే పుణ్యకర్మలు పాపకర్మలు రెండు కలిసి ఉంటాయి, అనుభవించిన పోను అనుభవించవలసినవి తీసుకెళ్తాడు. అలాగే వాసనలు అంటే మనలో ఉన్న ఆలోచనలు కొన్ని గూడు కట్టుకుని ముద్రపడి ఉంటాయి. ఉదాహరణ ఏంటంటే మనము ఏదైనా ఒక వస్తువును కానీ దేని కానీ చూసినప్పుడు కానీ, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు కానీ, 10 మందికి మంచి చేయాలనుకున్నాము, 5కే మంచి చేశాము, ఇంకా మనం 5కి మంచి చేయలేదే అని మనలో ఒక తపన ఉంటుంది. ఆ తపన మనలో వాసనలాగా ముద్రగా పడిపోతుంది. అలాగే మనకి ఎవరు చెడు చేయాలనుకున్నా కూడా మనలో తపనగా ముద్ర పడిపోతుంది. అలాంటి వాసనలని మనం బట్టి ప్రయాణం చేస్తాయి. అది కారణ శరీరము. ఈ విధంగా రెండు ప్రయాణం చేస్తాయి. ఇంకా ఏం ప్రయాణం చేస్తుందంటే అవిద్య. అవిద్య అంటే జ్ఞానం కానీ అజ్ఞానం కానీ. మనము ఒక సద్గురుని ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని శ్రవణ మన నిర్దేశాల ద్వారా దాన్ని సాధన చేస్తే ఎంతవరకు ఈ జన్మలో సాధన చేయగలిగామో ఈ జన్మను సాధించేటప్పుడు ఆ జీవుడు వెంటనే ఈ అవిద్య కూడా ప్రయాణం చేస్తుంది. ఇంతవరకే మనం తీసుకెళ్లగలము, ఇవన్నీ సూక్ష్మమైనవి. కేవలం ఏమి మనమట వచ్చాయి కావు అని గురుదేవులు తెలియజేశారు. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అవ్యక్తంలో ఉండిపోతాడు. అప్పుడు మనం తీసుకునే సంచిత కర్మ అనమాట, అంతకుముందు జన్మంలో ఇలాగే మనం పోగు చేసుకొని తీసుకొచ్చుకున్న సంచిత కర్మ మూటలో ఈ మూట కలిసిపోతుంది, ఒక పెద్ద మూట తయారవుతుంది. అది ఎంత ఉంటుందంటే మనం ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల జన్మ ఎత్తున్నాము, ఇదే మనకి చివరి జన్మ కాదు, ఇదే మొదటి జన్మ కాదు, అలాగే ఇంకా కొన్ని లక్షల కోట్ల జన్మ ఎత్తడానికి ఆ సంచిత కర్మ మూట ఉంటుంది. అందులో ఇది కలిసిపోయి పెద్ద మూట అవుతుంది. అందులోంచి కొంతకాలానికి కొన్ని కర్మలు పక్వానికి వస్తాయి. అంటే ఎంత వస్తుందంటే గుమ్మడికాయ సంచితం ఉంటే ఒక పెసర గింజ పక్వానికి వస్తుంది. ఆ పక్వానికి వచ్చిన కర్మాన్ని ప్రారంభ కర్మలు అంటారు. ఆ ప్రారంభ కర్మ అనుభవించడానికి మళ్ళీ ఏదో ఒక దేహాన్ని తీసుకొని ఈ జీవుడు ఆ కర్మఫలాలు అనుసరించడానికి ప్రారంభాన్ని అనుసరించి మళ్ళీ రావాలి. అప్పుడు ఎలాంటి జన్మ వస్తుందంటే జన్మల్లో మూడు రకాలు ఉన్నాయి. ఒకటి దేవజన్మ, రెండు మానవ జన్మ, మూడు జంతు జన్మ. అంటే 84 లక్షల జీవరాశుల్ని మహాత్ములు మూడు జన్మలుగా విభాగం చేశారు. జంతు జన్మ అంటే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్ని అందులోనే ఉంటాయి. అయితే దేవజన్మ ఎలా వస్తుందో ముందుగా మనం తెలుసుకుందాం. ఈ సంచిత కర్మల మూటలోంచి అన్ని కొన్ని కర్మలు పక్వానికి వస్తే ఆ పక్వానికి వచ్చిన కర్మలు అన్ని పుణ్యకర్మలు మాత్రమే పక్వానికి వస్తే పాపకర్మలు లేకుండా ఆ పుణ్యకర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఈ జీవుడు దేవలోకంలో దేవజన్మగా జన్మిస్తాడు. అంటే దేవజన్మ అంటే తల్లి గర్భంలో జన్మించడు, కాకపోతే సూక్ష్మ శరీరం మనసు ఆ దేవలోకంలో సుఖాల్ని భోగాల్ని అనుభవిస్తుంది. అలా ఎంతకాలం అనుభవిస్తుందంటే ఈ పుణ్యకర్మ రాశి ఖచ్చితం దాకా. దానికోసం మన గురుదేవులు మనకు ఉపమానం చెప్పారు. ఏం చెప్పారంటే మనం 10,000 రూపాయలు తీసుకొని బొంబాయి వెళ్తాము, ఒక లాడ్జింగ్లో రూమ్ తీసుకుంటాము, అక్కడ హాయిగా సకల సదుపాయాలు ఉంటాయి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, డబుల్ కాట్ బెడ్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అన్ని సదుపాయాలు ఉంటాయి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, బెల్లు కొట్టగల నౌకరు వస్తాడు, భోజనం చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, ఈ విధంగా జరిగిపోతుంది. అయితే ఎంతకాలం అంటే మన జేబులో 10,000 అయిపోయిన దాకానే, 10,000 అయిపోయేసరికి మనం అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళే పంపించేస్తారు, లేకపోతే మనమైనా వెళ్ళి రావాల్సిందే. అలాగే ఈ పుణ్యకర్మలు రాసి వచ్చేంత వరకే అక్కడ మనం ఫలితాలు సుఖాలు భోగాలు అనుభవించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ జన్మ అయిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేయాల్సిందే, ఇంకో జన్మ ఎత్తాల్సిందే. అప్పుడు ఈ దేవజన్మలో శరీరం ఉండదు, కేవలం మనసు మాత్రమే, సూక్ష్మ శరీరం మాత్రమే ఈ సుఖాలు బాధ సుఖాలు భోగాలు అనిపిస్తుంది. కాబట్టి ఇది భోగభూమి అంటారు దీన్ని. ఈ శరీరం లేని జన్మ కాబట్టి ఈ దేవజన్మ భగవత్ సాక్షాత్కారానికి పనికిరాని జన్మ, అంటే పనికిరాదు, అంటే దేవతలు కూడా మోక్షాన్ని అందుకోవడానికి అవకాశం లేదు అని మనం తెలుసుకోవాలి. అలాగే రెండవది, అన్ని పాపకర్మలు మాత్రమే పక్వానికి వచ్చినట్లయితే ఈ జీవుడు నరకలోకానికి వెళ్ళి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళన అన్ని అనుభవించి మళ్ళీ అక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంది. అప్పుడు తర్వాత మూడవది, కొన్ని పాపకర్మలు కొన్ని వాసనలు కొన్ని పక్వానికి వచ్చినట్లయితే ఆ పాపాల ఫలితంగా దుఃఖాలు అనుభవించాలి. కాబట్టి ఈ శరీరాన్ని తీసుకొని మా ఈ లోకంలోనే జన్మించడం జరుగుతుంది. ఎలాంటి జన్మలు వస్తాయంటే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, వృక్షాలు, జంతువులు ఇలాంటి జన్మ వస్తుంది. అయితే దేవజన్మకేమో శరీరం లేదు, ఈ జంతు జన్మకేమో బుద్ధి ఉండదు, కనుక ఇవన్నీ బుద్ధి లాంటి జన్మలు. కనుక ఆ ప్రారంభాన్ని ఖర్చు చేసుకోవటమే కానీ ఇక్కడ కొత్తగా కర్మలు చేయడానికి, మోక్షాన్ని పొందడానికి ఈ జంతు జన్మ కూడా పనికిరాదు అని తెలియజేశారు. ఇక మూడవది మానవ జన్మ. మానవ జన్మ ఎలా వస్తుంది అంటే కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలు రెండు ఒకేసారి పక్వానికి వచ్చి వాసనలు కూడా పక్వానికి వస్తే ఈ పుణ్యకర్మల ఫలితంగా సుఖాలను అనుభవించాలి, పాపకర్మల ఫలితంగా దుఃఖాలను అనుభవించాలి, వాసనలు ఖర్చు చేసుకోవాలి. ఈ మూడు అనుభవించడానికి ఒకే జన్మలు అనుభవించాలి కాబట్టి మానవ జన్మ వస్తుంది. అందుకే చూడండి, ఈ లోకంలో ప్రతి వాళ్ళకు కూడా ఒక్కళ్ళు కూడా అన్ని సుఖాలనే ఉండవు, అన్ని దుఃఖాలనే ఉండవు, రెండు కలగాపలంగా ఉంటుంటాయి, ఏ ఎక్కువ ఉండొచ్చు, ఏ తక్కువ ఉండొచ్చు అని మన గురుదేవులు తెలియజేశారు. ఈ విధంగా మానవ జన్మలో మనకి శరీరము, మనసు, బుద్ధి అనే మూడు పరికరాలు ఉన్నాయి కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో మోక్షాన్ని అందుకోవటానికి అవకాశం ఉన్న జన్మ కేవలం ఒక మానవ జన్మకు మాత్రమే అవకాశం ఉంది. అందుకని ఈ జన్మని సార్థకం చేసుకుంటామో, బుద్ధిని బొగ్గిపాలు చేసుకొని ఈ జన్మని వ్యర్థం చేసుకుంటామో అది మన చేతుల్లోనే ఉంది అని మన గురుదేవులు గారు మనకి తెలియజేశారు. ఈ విధంగా మానవ జన్మలో పుణ్యకర్మ ఫలితంగా సుఖాలు అనుభవిస్తాము, పాపాల ఫలితంగా దుఃఖాలు అనుభవిస్తాము. ఈ రెండు అనుభవించి మళ్ళీ కొత్తగా కర్మలు చేసి వాసనల ప్రేరణతో కర్మలు చేస్తాము, ఆ వాసనలు ఖర్చు చేసుకుంటాము. మళ్ళీ కోరికలతో కర్మలు చేస్తే మళ్ళీ వాసనలు పేర్కొంటాయి, మరి కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మెత్తాలి. కనుక నిష్కామంగా కర్మలు చేయాలి అని తెలియజేశారు. అప్పుడు నిష్కామం కర్మ చేస్తే మరి ఇంతకుముందు జన్మల్లో చేసిన సంచిత కర్మలు చాలా ఉన్నాయి కదా, వాటిని ఏం చేసుకో చేయాలి అంటే ఒక సద్గురుని ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని శ్రవణ మనన నిధ్యాసనం ద్వారా ఆ మార్గంలో ప్రయాణం చేసి, అంటే నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి ప్రాణాలు ఇవన్నీ నేను కాదు, ఈ సుఖదుఃఖాలు నాను కాదు, ఇవన్నీ జీవభావం జీవుడికాను, నేను నిరాకార నిర్గుణ పరమాత్మని అని ఆ గురువు ద్వారా మనకు తెలియజేస్తే మనం తెలుసుకొని ఆ విధంగా మన సాధనలో ముందుకు వెళ్ళి ఆ స్థితిలో మనం కనుక నిలబడ్డట్టయితే, అంటే కేవలం నేను పరమాత్మనైన భావంలో ఉండి ఆ స్థితిలో ఉంటే ఈ సంచిత కర్మల మూట మొత్తం జ్ఞానాగ్ని దగ్గర కర్మానం అనే శ్లోకం ద్వారా, అంటే ఆ శ్లోకాలు తెలియవండి, ఆ శ్లోకం ద్వారా ఆ శ్లోకంలో చెప్పినట్టుగా మన సంచిత కర్మల మూట మొత్తం దగ్ధమైపోతుంది. సంచిత కర్మలు లేవు కాబట్టి ఇక అందులోంచి వచ్చే ప్రారంభ కర్మలు ఉండవు, ప్రారంభ కర్మలు లేవు కాబట్టి ఇక జన్మలు ఉండవు, ఈ జన్మలు ఉండవు కాబట్టి ఇక ఈ జన్మ ఇంతటితో అంతమైపోతుంది. ప్రారంభాన్ని అనుభవించిన పూర్తయిన తర్వాత ఇప్పుడు దాకా జీవు జీవన్ముక్తుడిగా ఉన్న ఈ జీవుడు ఈ జ్ఞాని ఇక దేహాన్ని వదిలిపెట్టి విదేహముక్తుడు అవుతాడు, పరమాత్మ కలిసిపోతాడు, పరమాత్మగా నిండిపోతాడు. ఇదే అని నేను తెలుస్తున్నా గురుదేవా. నమస్కారం గురుదేవా. ఇలాంటి జ్ఞానాన్ని మీరు మాకు అందిస్తున్నారు గురుదేవా. మేము నిరంతరము ఎంతసేపు కొంచెం సేపు టైం దొరికినా ఖాళీగా ఉన్నా కూడా ఇవన్నీ నేను కొన్ని మననం చేసుకుంటా ఉంటాను. మన గురుదేవులు ఇది చెప్పారు, ఇది మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము, దీన్ని ఇలా మనం మనసులో భావిస్తూ ఉంటే, నాకు నేనే చెప్పుకుంటా ఉంటే, అసలు నేను ఎంతవరకు తెలుసుకున్నాను అనేటువంటి అభిప్రాయం ఉంది గురుదేవా నాకు. అలాగే మీకు మీకు అమ్మగారికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను గురుదేవా.